దీక్షా విజ్ఞానం అనేటటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి సైన్స్. ఈనాడు ఆ సైన్స్ మరుగున పడిపోయింది. దీక్షలో అయితే మనం తీసుకుంటున్నాం, కానీ ఆ దీక్ష వెనకాతలు ఉన్నటువంటి విజ్ఞానం మనం మర్చిపోయాం. అది మళ్లీ మనము అవగాహన చేసుకుని మనము చేసుకుంటూ దాని ద్వారా వచ్చేటటువంటి సత్ఫలితాలను ఇతరులకు అందజేయాలి, అది మన లక్ష్యం. మామూలుగా మనం చదువుకునేటటువంటి భౌతికమైనటువంటి జీవితంలో మనం మనస్సును ఉపయోగించుకుంటూ ఉంటాం, బుద్ధిని ఉపయోగించుకుంటూ ఉంటాం. మనస్సు ఆగదు, చలిస్తూ ఉంటుంది. రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి భావాలు మన మనస్సులో వస్తూ ఉంటాయి. ఎప్పుడు ముఖ్యంగా ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం అనుకున్నటువంటి ఆలోచనలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. మనం కంగారు పడుతూ ఉంటాం, అసలు నేను ఇలాంటి ఆలోచనలు అసలు ఎందుకు ఆలోచిస్తున్నాను, నన్ను చేయకుండా ఉంటేనే మంచిది ధ్యానం నేను అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఆలోచనలు కంట్రోల్లో లేవని. సముద్రంలో అలలను ఎలా ఆపలేము, మనస్సులో వచ్చేటటువంటి ఆలోచనలు మనం ఆపలేము, అది గుర్తుంచుకోండి. అలలు లేని సముద్రం కావాలి అంటే మీరు లోపలికి వెళ్ళిపోవాలి సముద్రానికి, తప్ప ఒడ్డున కూర్చుని అలలు ఆగాలి అంటే ఆగవు. ఆ విషయం మర్చిపోతాం మనం. సరే, ఈ అలలు వస్తున్నాయి మనస్సులో, రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలలో బుద్ధిని ఉపయోగించుకుని మనం చేయగలిగేది, మనకి మంచిది అయినటువంటి ఆలోచనలు మనం పట్టుకుంటాం, వాటిని ఆచరిస్తాం. వచ్చే ప్రతి ఆలోచనను ఆచరించాం మనం. ఈ బుద్ధితో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి, వైజ్ఞానికులు అందజేసినటువంటి అనేక చమత్కారాలను మనం చూస్తున్నాం. ఇదంతా బుద్ధి యొక్క చమత్కారాలు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఇంకాస్త లోతుకి వెళ్తాం మనం. మనస్సు బుద్ధిని దాటి చిత్తము అహంకారంలోకి ప్రవేశిస్తాం మనం. ఆ చిత్తము అహంకారంలోకి ప్రవేశిస్తున్నటువంటి విజ్ఞానము తెలియక మనస్సు బుద్ధితో దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించటం వల్ల ఆధ్యాత్మికత ఒక నటన అయిపోయింది. చేత మనం ప్రయత్నించాల్సింది ఏంటి అంటే మనస్సు బుద్ధి యొక్క పరిధిని దాటి చిత్తము అహంకారంలోకి మనం ప్రవేశించాలి. ఈ చిత్తము అహంకారంలోకి ప్రవేశించటానికి రెండు విశేషమైనటువంటి పనిముట్లు మనకి గురువులు అందజేశారు. ఆ విశేషమైనటువంటి పనిముట్లు ఏంటి అంటే ఒకటి గాయత్రి మంత్రము, రెండోది యజ్ఞ విధానము. ఈ పనిముట్లు ఉపయోగించుకోవటానికి, గాయత్రి మంత్రము, యజ్ఞ విధానాన్ని ఉపయోగించుకోవటానికి మనం మూడు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. జపము, ప్రాణాయామము, ధ్యానము. ఇది దీక్షలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రాలు. చిత్తంలోకి మీరు ప్రవేశించగలిగితే ఈ క్షణంలోనే మీకు భగవద్దర్శనం అయిపోతుంది. సిద్ధాంతం అదే. అంత గొప్పగా తొందరగా మనం చిత్తంలోకి ప్రవేశించలేము. అందుకే పతంజలి యోగ సూత్రాలలో కూడా మొదటి సూత్రం ఏంటి అంటే అధ యోగ అనుశాసనం. ఇట్ ఈజ్ ఎ డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ. యోగము అంటే ఒక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఏమిటి? సూర్యోదయం కంటే 2 గంటల ముందు నుంచి, సూర్యాస్తమయం అయిపోయిన 2 గంటల వరకు కూడా ప్రకృతి ఒక విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటుంది. మళ్లీ చెప్తున్నాను, అది అర్థం చేసుకోండి. సూర్యోదయానికి 2 గంటల ముందు, సూర్యాస్తమయం తర్వాత 2 గంటల తర్వాత, అంటే పొద్దున 6 గంటలు అనుకుందాం. ఇంచేత మిమ్మల్ని 4:30కి రెడీ అవ్వమనేది అందుకు. అలాగే సాయంత్రం పూట కూడా సూర్యాస్తమయం 6 గంటలు అనుకుందాం. ఇంకా 6 తర్వాత 2 గంటలంటే 8 గంటల వరకు. ఇంచేత ఒక చోట సూర్యాస్తమయం ఒక టైంలో ఉంటుంది, ఇంకో చోట సూర్యాస్తమయం ఒక టైంలో ఉంటుంది. మనం ఇంతగా పట్టుపట్టి సెకండ్స్తో సహా మీరు చూసుకోక్కర్లేదు. అంచేత పొద్దున 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రము 6 గంటల నుంచి 8 గంటల వరకు చిత్తములోకి ప్రవేశించటానికి తగిన స్థితి ఏర్పడుతుంది. మిగతా టైం అప్పుడు మీరు అంత తొందరగా వెళ్లలేరు. వెళ్ళటం వచ్చేసాక ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అది కూడా గుర్తుంచుకోండి. మాస్టర్ చెప్పారు మార్నింగ్ 4 to 6, మార్నింగ్ 4 to 6, సాయంత్రం 6 to 8 మాత్రమే చిత్తంలోకి ప్రవేశించగలము అని మాస్టర్ చెప్పారు. మొదటిసారి సైక్లింగ్ కార్ డ్రైవింగ్ అది నేర్చుకుంటున్నప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి అతను చెప్పిన టైంలో నేర్చుకుంటాం. వచ్చేసాక నీ ఇష్టం, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలం. అప్పుడు రెండో సూత్రం వస్తుంది, యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తం యొక్క వృత్తుల్ని నిరోధించడం నేర్చుకోవటం యోగం. దానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం, నేనిచ్చే దీక్షలైనా కావచ్చు, భగవద్గీత పారాయణ కావచ్చు, భాగవత పారాయణ కావచ్చు, బైబిల్ చదవటం కావచ్చు, ఖురాన్ చదవటం కావచ్చు, ఆ మతాల్లో చెప్పబడినటువంటి విధి విధానాలు మీరు పాటిస్తే మీ లక్ష్యం ఏమిటో మీకు చాలా స్పష్టంగా గుర్తుంటే తప్ప మనం ముందుకు వెళ్ళాం. నేను ఇవాళ జపం చేసుకోలేదు అని బాధపడతాడు సాధకుడు. అసలు వాడికి చిత్తవృత్తి నిరోధం అయిపోయిందేమో, అయిపోయాక అది బాధపడుతూ కూర్చుంటే అట్ట. కారు ఎక్కి వెళ్తాం, చాలా అందమైనటువంటి కారు లక్షల రూపాయలు పెట్టి కొన్నాడు, చాలా బాగుందండి ఈ కారు అని కారులోనే కూర్చుంటే అట్ట. ఎంత గొప్ప కారైనా మనం వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళిన తర్వాత కారు వదిలేయాల్సిందే, బయట లోపలికి తీసుకెళ్ళాం, మహావతే షెడ్లో పెడతాం. కాదండి చాలా గొప్ప కారు నేను వదలను, నేను డైనింగ్ రూమ్లోకి ఇదే తీసుకెళ్తాను, అర్థమవుతుందో చెప్పింది. అంచేత ఈ మంత్రము, గాయత్రి యజ్ఞము, వీటిని ఉపయోగించుకుంటే ఏంటటువంటి జపము, ప్రాణాయామము, ధ్యానము, ఈ లక్ష్యం కోసం. ఈ లక్ష్యం వచ్చేస్తే ఇంక ఇవి ఆపేయటమే, ఇంక ఇవి చేయక్కర్లే. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది గుర్తున్న తర్వాత ఈ సాధనా విధానంలో గాయత్రి మంత్రుని, గాయత్రి మంత్రము యజ్ఞ విధానాన్ని మూడు రకాలుగా ఉపయోగించుకుంటామని చెప్పాను కదా. ఏంటా మూడు రకాలు? ఒకటి జపము, రెండోది ప్రాణాయామము, మూడోది ధ్యానము. ఇది హై స్కూలు, గ్రాడ్యుయేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లాగా హై స్కూల్ లెవెల్ వరకు జపం తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఉదాహరణగా చెప్తున్నాను, ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ వరకు ప్రాణాయామం తీసుకెళ్తుంది, ధ్యానము యూనివర్సిటీ లెవెల్కి తీసుకెళ్లిపోతుంది. ఇంకా ధ్యానము తర్వాత ఏమి చేయాలి అనేది మీ లోపల ఉన్నటువంటి గురువు చెప్తాడు. ఇంతవరకు బయట ఉన్నటువంటి వాడు మీకు తోస్తూ ఉంటాడు, కానీ చివరికి జరగవలసింది ఏంటి అంటే మీ లోపల ఉన్నటువంటి గురువుని మీరు పట్టుకోగలగాలి. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. అంచేత బయట చెప్పినటువంటి ఎంత పెద్ద గొప్ప గురువు అయినా వాడు ఆ ధ్యానం యొక్క ఒక స్థితికి వచ్చాక ఆగిపోతాడు. ఆ తర్వాత ఆ గురువు ఉపయోగపడ్డ మీకు, ఆ గురువుని వదిలేసి మీరు అంతర్యాత్రకి ప్రారంభించాలి. ఇవి మనసులో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అని చెప్పాను. ఆ స్థితి మీకు వస్తూ ఉంటే పూర్వజన్మ సుకృతం వల్ల ఈనాడు ఐదుగురు మనుష్యుల్లో ముగ్గురు మనుషులు నేను చెప్పిన ధ్యాన స్థితిలో వెళ్ళిపోగలరు. ఐదుగురులో ముగ్గురు, ప్రతి ఐదుగురులో అలా వెళ్ళి ఐదుగురు ముందుని పట్టుకుని తీసుకొచ్చారనుకోండి మీరు, అందులో ముగ్గురు గ్యారంటీగా ఈ స్థితిలో ఉండి ఉంటారు. ఏ స్థితిలో? ఇంకా వాళ్ళకి బయట ఉన్నటువంటి గురువు అక్కర్లే, లోపల ఉన్నటువంటి గురువు వాళ్ళని తీసుకెళ్తాడు. కానీ ఆ స్థితి మనకు వచ్చిందా లేదా అది చెప్పడానికైనా బయట ఉన్నటువంటి వాడు ఒకడు ఉండాలి. నీకు ఎంఎస్సీలో చదువుకున్నావు అంతా వచ్చేసింది, కానీ ఆ బయట ఉన్నటువంటి గురువు నీకు పరీక్ష పెట్టి వీడికి ఎంఎస్సీ వచ్చేసింది అని డిగ్రీ ఇచ్చాక కదా, ఇంకా నీ ఇష్టం, ఇంకా నువ్వు యూనివర్సిటీ వెళ్ళక్కర్లే. ఇది మనసులో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవడం. చేత నా దగ్గరికి ముఖ్యంగా వచ్చేటటువంటి వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చేటటువంటి దీక్ష 2-3 సంవత్సరాల లోపల మీరు ఆపేయవలసినటువంటి పరిస్థితి రావాలి. అంటే ఆపేయటం అంటే ఏంటి, మీరు దాటేసి ఉంటారు ఆ స్థితులు, మళ్లీ మళ్లీ మీరు దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉండదు, లేకపోతే నా దగ్గరికి రాలేరు మీరు. కానీ ప్రతి చోట కూడా తీవ్రత ముఖ్యం. సాధన ఇచ్చాను, చేయబడేటటువంటి విధి విధానాన్ని ఇచ్చాను, ఆ విధి విధానాన్ని నియమ ప్రకారం చేసుకోగలిగేటటువంటి మానసిక స్థితి మీరు ధైర్యాన్ని పుచ్చుకోండి. మీ కాగితాలు ఇచ్చిన ఉంటారు కదా దీక్ష విజ్ఞానం, అందులో సాధకులకి నియమావళి అని ఒకటి తీసుకోండిమా. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా మీరు ఫాలో కండి. ఈ నియమాలు, ఈ 9 నియమాలు ఉన్నాయి. ఈ 9 నియమాలలో కొన్ని ఇప్పుడు ఇస్తా నేను, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత కొన్ని ఇస్తా. ఈ సంవత్సరం లోపల ఎంతమంది దీన్ని కరెక్ట్ గా పాటించారు, వాళ్ళు ఏ స్థితికి వచ్చారు అనేటటువంటిది పరీక్షించి, ఆ స్థితికి రావటానికి ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించి దాన్ని మళ్ళా కంటిన్యూ చేయించి నెక్స్ట్ నియమావళి ఇందులోనే ఉన్నాయి అవంతా కూడా. కానీ మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి, మీరే కాదు అనేక మంది ఈ స్థితిని దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. కేవలం వాళ్ళని తట్టి లేపాల్సిన పరిస్థితి ఉంది, మీరు కూడా ఆ స్థితిలోనే ఉండుంటారేమో అని చేత నేను సంవత్సరం అని చెప్పినా ఇంతకంటే ముందు మీరు ఆ స్థితికి వెళ్ళిపోగలుగుతారేమో. ఇంచేత సంవత్సరం అవ్వలేదు మాస్టర్ చెప్పి అని ఇంకా కంటిన్యూ చేస్తూ కూర్చోకండి, మీకే తెలుస్తుంది. అలాంటప్పుడు డైరెక్ట్ గా నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చేద్దరు కానీ మీరు. ఆధ్యాత్మిక జగత్తులో మనమందరము కలిసి ఒక నూతన అధ్యాయము ప్రారంభిస్తున్నాము. ఈ నూతన అధ్యాయం ఏంటి అంటే, ఇప్పుడు మనం కొంతమంది ఇలా కూర్చుంటున్నాం, రాబోయేటటువంటి రోజులలో ఇక్కడ ఒక యూనివర్సిటీ లాగా పెడతాం, ఇక్కడే అప్లికేషన్ ఫామ్స్ నింపటం, దానికి కావలసినటువంటి స్టేజెస్, వాళ్ళు ఏ స్థితిలో ఉంటే ఓటో క్లాస్లో ఉన్న వాళ్ళని ఓటో క్లాస్లో చేర్పిస్తాం, మూడో క్లాస్లో ఉన్న వాళ్ళని మూడో క్లాస్లో చేర్పిస్తాం, రీసెర్చ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని రీసెర్చ్ లెవెల్లో చేర్పిస్తాం. దానికి మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎంత అన్నది ఇంపార్టెంట్ కాదు, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో మనస్సు బుద్ధి మనకు అనవసరం. ఇప్పుడున్నటువంటి విద్య మనస్సు బుద్ధి మీద ఆధారపడి ఉంది కనుక ఈ విద్య ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు పనికిరాదు. ఆధ్యాత్మిక జగత్తులో ఏది పనికొస్తుందని చెప్పాను, చిత్తము అహంకారము. ఈ చిత్తము అహంకారంలోకి వెళ్లటానికి కావలసినటువంటి తరగతులు మనం ఇక్కడ మొదలెట్టబోతున్నాం. దానికి మీరు మొదటి శిష్యులు, మీకు అదే నేర్పుతున్నా నేను. మీకు కబుర్లు మాత్రమే కాక మహాపురుషులు మరియు గురువుల యొక్క మానసిక వ్యధ తెలిసి ఉన్న మనము మన చాతనైనంత ఎక్కువగా అంశ సమయ ప్రతిపాదనము చేయవలసి ఉన్నది. ఇది మంచిది అని నాకు తెలుసు, కానీ కాదండి, నేను టీలో కాఫీల్లోనూ తాగుళ్ళలోనూ సినిమాల చుట్టల్లోనూ నేను ఉపయోగించుకున్నాక ఏదో మిగిలింది. ఏదో నీకు గుర్రపు హార్స్ రైడింగ్ గుర్రపందాల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒకడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో ఏం చేస్తానో చిన్న బుక్ పెట్టుకుంటాడు. అందులో ఏంటి, గుర్రముల యొక్క తాత ముత్తాతల పేర్లు, అవి ఏ రేసులు గెట్ చేయో అంతా ఉంటాయి, అవంతా వాడు కంటతా పట్టుకుని తర్వాత అక్కడికి వచ్చి దాని మీద తన జీతం మొత్తము భార్య నగలు అన్నీ కూడా ఉపయోగించేస్తాడు. ఒక వ్యసనపరుడు అంత సాహసము చూపించగలిగినప్పుడు ఆధ్యాత్మికత అనేది మనకు ఒక వ్యసనంలాగా అయిపోవాలి. దీని గురించి మనం ఎక్కువ ఆత్రుతపడాలి, దీని గురించి మనం ఎక్కువ కష్టపడాలి. అందుకు అక్కడ చెప్పింది మనకి చేతనైనంత ఎక్కువగా, కానీ చేతనైనంత ఎక్కువగా అనేది మళ్ళా కామన్ సెన్స్ వదిలేసి ఉన్నదంతా ఇచ్చేస్తే రేపేమవుతుంది, చూద్దాం. మళ్ళా బుద్ధిని అక్కడ ఉపయోగిస్తాం మనం. హిమాలయాలలో నేను సరే, అది హిమాలయాలలో నాకు వచ్చిన అనుభూతుల వల్ల ఈ క్లాసెస్ నేను మొదలెట్టాను. నియమం చూసుకోండి, గురు పూజ చేసి గురునామము రోజుకు 12 మాలలు చేయాలి. ఈ గురునామము ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం, ఇందులో సాయి నామం ఉంది, మన ఆంధ్రులకి ఇలవేల్పు అయినటువంటి వెంకటేశ్వరుల నామం ఉంది, శ్రీరామ్ శర్మ ఆచార్య నా గురుదేవుల యొక్క నామం ఉంది, అది గురు పరంపర కనుక అది తప్పదది. అంచేత ఈ మంత్రము మీరు రోజుకి 12 సార్లు చేసుకోవాలి. అంచేత మొదటి 12 మాలలు చేసుకోవాలి. అంచేత దీక్ష తీసుకోండి, ఇలా పెట్టుకుని గోళ్ళని మాత్రమే చూసుకోండి. ఇది శక్తి సంచాలని ముద్ర అని పేరు. మీకు ఎప్పుడు శక్తి కావాల్సి వచ్చినా మీరు ఇలా దీన్ని ఉపయోగించుకోవచ్చు. నీరసంగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేవు అని మీకు బాధగా ఉన్నప్పుడు ఈ ముద్రను ఉపయోగించుకోవచ్చు. కానీ ముద్ర పెట్టిన తర్వాత మనస్సు గురువుకి ఇచ్చేయాలి. ముద్ర పెట్టిన తర్వాత బాధపడుతూ కూర్చుంటే పాపం గురువు ఏం చేయలేదు. ఇంకొక గోళని మాత్రమే చూసుకోండి. దాని తర్వాత కొన్ని నెలలు పోయాక మిమ్మల్ని కుండలిని సాధనలో ప్రవేశపెడతాను. అప్పుడు ఈ ముద్ర యొక్క ఎఫెక్ట్ మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఇది ఇడ, ఇది పింగళ. ఎడంవైపు ఉన్నటువంటి బొటకని వేలు ఇడ, కుడివైపు ఉన్నటువంటి బొటకని వేలు పింగళ. ఇవి రెండు మీరు ఎప్పుడైతే కలుపుతారో ఆ మధ్యలో ఒక సన్నని రంధ్రం లాగా కనిపిస్తుంది, చూసారా? అర్థమవుతుందా? అది సుషుమ్న నాడి యొక్క స్టార్టింగ్ పాయింట్. అందుకే ప్రకృతిలో చాలా రహస్యాలు. గురుముఖత నేర్చుకోమనేది ఎందుకంటే సుషుమ్న అంటే మీరు ఎక్కడో వెతుక్కుంటారు, మూలాధారం కింద ఎక్కడో ఉంది, అక్కడెక్కడా లేదు, ఇక్కడే ఉంది. అది దృష్టి ద్వారా సంచాలితం అవుతుంది. మీ కళ్ళు దాని మీద పడగానే అది యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కానీ అది ఎందుకు మనకి మరి పెట్టాం కదా యాక్టివేట్ అవ్వలేదు అంటే, మూడు రకాలైనటువంటి తాళ్లు దాన్ని చుట్టబడి ఉన్నాయి, లోభము మోహము అహంకారము. ఈ మూడు పోతే తప్ప శిష్యుని యాక్టివేట్ అవ్వదు. అందుకనేది మూడు చుట్టలు తిరిగి మూతబడింది అని చెప్తారు. ఆ మూత దేని వల్ల పడింది అంటే లోభం వల్ల, మోహం వల్ల, అహంకారం వల్ల. అంటే దాన్ని తీసేవేసేవాడు కదా గురువు. అంచేత ఆ గురువు యొక్క నామంతో దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. నామంతో ఎలా ఓపెన్ అవుతుంది అనేది కంప్యూటర్స్ రానప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండేది. ఇప్పుడు కంప్యూటర్స్ గురించి తెలిసిన వాళ్ళకి పాస్వర్డ్ అని ఉంటుంది. ఆ పాస్వర్డ్ మీకు తెలిస్తే తప్ప అది ఓపెన్ కాదు. ఈ మూడు నామాలు వాళ్ళు ఇచ్చినటువంటి పాస్వర్డ్. మీరు నామాన్ని ఉచ్చారణ చేసుకోండి, మిగతాది మేము చూసుకుంటాము. అంచేత ఆ భావనతో దీక్ష తీసుకోండి. గోళ్ళనే చూడండి మీరు. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. ఓం ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. ఓం ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. ఓం. దాని తర్వాత 5 సార్లు నాతో కలిపానండి. దృష్టి గోళ మీదే ఉండాలి. గట్టిగా ఎంపించకల్లేమ్మా, అది అలా ముట్టుకుంటే చాలా యాక్టివేట్ అయిపోతుంది. రిలాక్స్డ్గా ఉండండి. ఓం సాయి వెంకటేశ శ్రీరాము. 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 ఇలాగా 5 సార్లు మనం చేసుకుందాం. ఈ 5 సార్లు చేసుకునేటటువంటి దీక్షలో మీకు కఠోపనిషత్తులో యముడు నచికేతుడికి ఇవ్వబడినటువంటి పంచాగ్ని విద్య మీకు అందజేశాను, తాళం ఇచ్చాను. ఇంకా మీరు దాన్ని మిల్లిగా తెలుసుకుంటారు. దీక్ష ఇస్తున్నప్పుడు సూత్రాలు మాత్రమే చెప్తాం, తర్వాత మీకే తెలుస్తుంది అది. అంతేత రోజుకి 12 మాలలు ఇది మీరు చేసుకోవాలి. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. ఓం. చేతులు తీసేయండి. 108 అత్తిపుండ. ఇది తీసేస్తాం ఇప్పుడు దీక్ష ఇచ్చేటప్పుడే. ఇది మీకు లోపల గడిపోయింది అది. ఇంకా దాని తర్వాత ఇంకా మీరు లేపుకుంటారు దాన్ని. అర్థమైంది కదా? 12 మాలలు ఎందుకు పెట్టారు ఇవాళ? లేవా? దొరకటం లేదు. తులసి మాలలు కానీ ఉన్నాయా? దొరుకుతాయేమో, చీరాలకు పంపించాం మొన్న. లేవా? ఏమవుతుంది, మాల అందరి దగ్గర ఉండే ఉంటుంది. మీరు మళ్ళా వేరుగా కొనుక్కోక్కర్లేదు. మీ దగ్గర మాలలు ఉండే ఉంటాయి భారతీయులకి. ఆ మాల ఏ మాలైనా మీరు వాడుకోవచ్చు. అర్థమైంది కదా? మీకు తెలుసుగా ఎలా చేయాలో. ఇది లోపల వైపుకి లాక్కుంటాం, అది గుర్తుంచుకోండి. 2 రకాలుగా చెప్తారు, ముందుకు చేయమని కొందరు, వెనక్కి చేయ. 2 అయితే మన సాంప్రదాయంలో లోపల వైపుకు లాక్కుంటాం, అంటే ప్రకృతిలో ఉన్న శక్తి లోపలికి లాక్కుంటున్నాం అని. అంతే తప్ప ఏది రైటు? లోపల ఉన్నటువంటి శక్తి ప్రకృతిలో కలుస్తుంది అనుకున్నా రైటేగా. అర్థమైందా? ఏదైనా చేసుకోవచ్చు మీరు, కానీ మనం అందరం ఒకలాగే చేద్దాం కనుక లోపల వైపు తిప్పుకుంటాం. ఆ సుమేరు దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి తిప్పేసుకుంటాం. 12 మాలలు ఇది చేయాలి. క్రిస్మస్ నాడు, ఈనాడు December 25th నాడు, ఈ ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ అనేటటువంటి మంత్రం యొక్క పురస్చరణ యొక్క పూర్ణాహుతి జరుగుతుంది. వీలున్న వాళ్ళందరూ కూడా, మన ఈ దీక్ష తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఆ రోజు అక్కడికి రమ్మంటున్నాను నేను. ఆ రోజు ప్రపంచంలోనే ఇదివరకు లేనటువంటి ఒక మహాయజ్ఞాన్ని మొదలెట్టబోతున్నాం. సమర్థ సద్గురు అనుగ్రహ మహాయజ్ఞం. ఈ మూడు గురువులు గుంటూరులో సప్తఋషి ఆశ్రమం. వీలున్న వాళ్ళు మాత్రం ప్రతి సంవత్సరము క్రిస్మస్ నాడు అక్కడ జరుగుతుంది. దాన్ని మళ్ళా మీరు వెతుక్కోక్కర్లే. మన సంస్థ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ వచ్చేటే. క్రిస్మస్ కు 3 రోజుల సాధనా క్యాంపు లాగా ఉంటుంది. 24, 25, 26 కానీ, లేకపోతే 23, 24, 25 కానీ, ఆ తిథులు బట్టి దాన్ని బట్టి. మీరు కాస్త టచ్ లో ఉంటే మీకు తెలిసిపోతుంది ఎప్పుడు మొదలెడుతున్నాం. 23న మొదలెడుతున్నాము, లేకపోతే 24న మొదలెడుతున్నాము. ఈ యజ్ఞము మాత్రము గురు అనుగ్రహానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకైతే వీలున్నంత మంది వీలవుతే ఖచ్చితంగా అక్కడికి రండి. ప్రతి సంవత్సరము జరిగేటటువంటి ప్రోగ్రామ్ ఇవి. ఇంకైతే ఇంకా మన సంస్థలో December 25th అంటే అక్కడ ఉంటారు మాస్టర్. ఇది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రిస్టమస్ అనేటటువంటి దాన్ని మనం ఒక అపోహలో ఉన్నాం, అది మనకి సంబంధించన్నటువంటి మతము అని. కానీ వాళ్ళు ఒక నెల ముందు నుంచి November 25th నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే 5-star 5 కోణాకులు ఉన్నటువంటి నక్షత్రాన్ని ఒకటి పెడతారు. పంచాగ్ని విద్యకి సంకేతం అది. ఇంత ఎప్పుడైనా చేయకపోయినా కనీసము December 25th కంటే ముందు ఒక నెల రోజులు వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసుకుని ప్రవేశపెట్టాలి. దానివల్ల ఏమవుతుంది, నీకు అమరత్వ విద్య వైపు వెళ్తావు. ఇది మిమ్మల్ని అమరులుగా మారుస్తుంది. ఈ పంచాగ్ని విద్య ఎలా మారుస్తుంది, ఏ విధంగా మారుస్తుంది అనేది కఠోపనిషత్తులో చెప్పబడి ఉన్నటువంటి పంచాగ్ని విద్య కనుక ఈ నెల రోజులు కఠోపనిషత్తు చదువుతారు. మీకు వీలుంటే కఠోపనిషత్తు రేపటి నుంచి మీరు చదవటం మొదలెట్టండి. ఒకవేళ చదివినా చదవకపోయినా అందులో మెయిన్ ఏంటంటే ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం, ఈ మూడు కూడా దత్తావతారాలే. సాయి దత్తావతారం అన్నది అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామిని మనం భగవంతుడు అనుకుని పూజిస్తున్నాం, కానీ యాక్చువల్ గా ఆయన మన ఆంధ్రప్రదేశ్లోనే తిరిగినటువంటి వాడు సశరీరముగా. సాయి ఎలాగోతే శరీరం వదిలేసిన తర్వాత ఆయన విగ్రహాలు దేవాలయాలుగా మారుతున్నాయో, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కూడా దేవాలయంగా మారిపోతుంది. మిగతా దేవాలయాలు ఇలా ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే శివాలయాలు ఉన్నాయి, కానీ ఎన్ని శివాలయాల గురించి చెప్పినా కాశీ విశ్వనాథ శివాలయమే ముఖ్యం తప్ప మిగతా శివాలయాలకి ఆ విలువ లేదు. కానీ ఈ దత్తావతారాలలో ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళ ఆలయాలు ఎక్కడుంటే అక్కడే విలువ. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే అక్కడే ఆలయం మీరు పెట్టేశారనుకోండి, అక్కడున్న వెంకటేశ్వర స్వామి ఏ విధంగా వెలుగుతాడో మీ భక్తి బట్టి. భక్తి లేకపోతే విగ్రహం ఏం పనిచేయదు. అర్థమవుతుందా? దత్తావతారమే జత ఓం సాయి వెంకటేశ శ్రీరాము అనే మంత్రము మీరు రోజుకి 12 సార్లు చేసుకోవాలి. 12 మాలలు. ఈ 12 మాలలు ఎప్పుడు ఎలా చేసుకుంటున్నాను అన్నది మీ ఇష్టానికి వదిలేస్తున్నా, దానికేం టైం లేదు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీని తర్వాత గాయత్రి మంత్రము 8 మాలలు. కిందవి ఇప్పుడొద్దు మనకి, మీరు మాత్రము గాయత్రి మంత్రము 8 మాలలు చేస్తారు. ఎందుకు 8 మాలలు చేస్తాం మనం అంటే గాయత్రి మంత్రం యొక్క అనుష్ఠానానికి మినిమం సంఖ్య 24,000, మాక్సిమం సంఖ్య 24 లక్షలు. అంచేత గాయత్రి మంత్ర అనుష్ఠానం నెలకి ఒకసారి చిన్న అనుష్ఠానం అయిపోతుంది. 8 మాలలు అంటే 8,000. 800 ఇంటూ 30 నెల రోజులు చేస్తాం కదా, 24,000. ఇంచేత ప్రతి నెల ఒక గాయత్రి మంత్ర అనుష్ఠానం అయిపోతూ ఉంటుంది మీకు. ఇంచేత రోజుకి 8 మాలలు గాయత్రి మంత్రం మీరు చేసుకోవాలి. అది ఈ దీక్ష పుచ్చుకున్న వాళ్ళు. ఈ మిగతా దీక్షలు మీరు ఇవ్వకపోయినా ఈ గాయత్రి మంత్ర దీక్ష మీరు అందరికీ ఇచ్చేయచ్చు. ఆ హక్కు మీకు ఉంది, అది గుర్తుంచుకోండి. ఆ హక్కు ఇచ్చినటువంటి వ్యక్తి ఈయన. ఎదట పుస్తకం చూసుకోండి, మీకు ఇవ్వబడింది ఈయన. ఈ వ్యక్తి మా గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య. అంచేత మీకు కూడా గురుదేవులే. ఆ హక్కు ఆయన ఇచ్చాడు. గాయత్రి మంత్రాన్ని మీరు ఎవరికైనా చెప్పొచ్చు. స్త్రీ పురుష భేదము లేకుండా, జాతి మత కుల లింగ మీ ఇష్టం. ఒకసారి నేను చిత్తూరు దగ్గర ఒక ఊరికి వెళ్ళాను, ఊరి పేరు గుర్తు రావటం లేదు. ఇలాగే గాయత్రి మంత్రం దీక్ష ఇస్తున్నాను, దీక్ష ఇచ్చి మెట్లు దిగుతున్నాను, ఒక కుక్క నా చుట్టూ తిరగటం మొదలెట్టింది. వదలదే అది ఊరు కుక్క, కాళ్ళు పైకెత్తుతుంది, నాకు అర్థం కాదు, వదలదు అది నన్ను. సరే ఈసారి కాళ్ళు పైకెత్తినప్పుడు సరే నీకు గాయత్రి మంత్రం దీక్ష ఇస్తున్నానన్న ఇచ్చాక వెళ్తుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకి తెలియదు ఎవరిలో ఏ చేతనత్వం ఉందో ఈ కాలంలో ముఖ్యంగా. ఇంకా ఈ గాయత్రి మంత్రాన్ని సర్వజనీయము చేసినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. ఆయన సుమారు 12,000 కోట్ల గాయత్రి మంత్ర జపం స్వయంగా చేశాడు ఆయన వ్యక్తిగతంగా. ఆయన భార్య కూడా అన్నిసార్లు చేసింది. వీళ్ళిద్దరూ కలిసి ఆ సంఖ్య పూర్తయిన తర్వాత ఎన్నిసార్లు చేశారో, ఎన్ని లక్షల మంది చేత చేయించారో మనకి లెక్కలేదు. అటువంటి వ్యక్తులు నీకు పెర్మిషన్ ఇచ్చాక వాడెవడో వీడెవడో కాదు అన్నాడని మానేస్తే మన మూర్ఖత్వం అది. ఎక్స్పర్ట్ చెప్పాలి కానీ అదేంటో తెలియని వాడు చెప్తే అట్ట. 12,000 కోట్ల గాయత్రి మంత్ర జపం చేసిన వాడు వాడేం చెప్తున్నాడో తెలియదు అంటే ఇంకా మనం ఏమనుకుంటాం? అర్థమవుతుంది కదా. అంచేత ఈ 8 మాలలు గాయత్రి మీరు రోజు చేసుకుంటూ ఉండండి. మీ దగ్గరికి ఇంట్రెస్ట్ ఉండి మేము గాయత్రి చేస్తాము అనేవాడికి ఇచ్చేసేయండి మీరు దీక్ష. దీక్ష మాత్రం ఎప్పుడు చెప్పాను కదా, ఇలా పట్టుకుని ఇస్తే. ఇంచేత ఈ దీక్ష నువ్వు నేను కాదు ఇచ్చేది, అంతరిక్షం నుంచి వస్తుంది. ఇలా ప్లగ్ పెట్టామన్నమాట ఆకాశంలో, ఆ ఆకాశం నుంచి వస్తుంది. అంచేత మనం గురువులము అనేటువంటి అహంకారం అసలు ఎప్పుడూ వద్దు. ఎవరు అడిగినా ఇచ్చేయండి. వాడు చేయడేమోనండి మాస్టారు, మనం నిర్ణయించడానికి. వాడు చేసుకుంటే చేసుకుంటాడు, లేకపోతే లేదు, చెప్పే బాధ్యత మంది. అంచేత మీరు 8 మాలలు గాయత్రి మంత్రం చేసుకుంటూ ఉంటారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా మేము చేసుకుంటాము అనే వాళ్ళకి ఖచ్చితంగా గాయత్రి మంత్రం ఇచ్చేస్తూ ఉండండి. దాని తర్వాత అంశదానం గురించి, దాని గురించి మీకు చెప్పే ఉంటుంది. అవి నింపుకున్నారు కదా. ఇది చాలా ప్రముఖమైనటువంటిది, ఈ అంశదానము, సమయదానము, ప్రతిభాదానము. ఇందుకు ఇది మామూలుగా ఒక స్కూల్లో మన పిల్లవాడిని చేర్పించాలి అంటే మీరు ఫీజు కట్టాలి. ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఏ విధమైనటువంటి ఫీజు కట్టకుండా గురువు అనుగ్రహం వచ్చేస్తుంది అనుకోవటం మనం చేసే తప్పు. గురువు అనొచ్చు, నువ్వేమి ఇవ్వక్కర్లేదురా అని. కానీ ఆ కాలంలో ఏమి ఇవ్వక్కర్లేదురా అని ఎందుకు అనేవాళ్ళు అంటే, ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి గురుదక్షిణ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేసేటువంటి స్థితిలో ఉండేవారు వాళ్ళు. అలాంటప్పుడు గురువు ఊరుకునేవాడు. ఇప్పుడు ఏమైపోయింది ఆధ్యాత్మికత అంటే ఫార్స్. ఇంచేత మనము ఆచరణ చేసి చూపించాలి, జ్ఞానం నేర్చుకోవటానికి మేము ఇంత కష్టపడ్డాం, మేము ఇంత విలువ ఇవ్వగలం. అది ధన రూపంలో ఇవ్వాలి. దాన్ని ఏమంటాం అంటే అంశదానం అంటాం. సమయదానం, సమయదానం అంటే ఏంటి? తర్వాత మీకు రాబోయేటువంటి రోజుల్ని ఇంకాస్త చెప్తాను. దానికి తగినట్టు మీ జీవితంలో కొంతకాలం పక్కన పెట్టాల్సి వస్తుంది. దానికి మీరు రాసి ఉంటారు, నేను 1 గంట ఇస్తానను, 2 గంటలు ఇస్తానను, 3 గంటలు ఇస్తాను. ఆ టైం నేను తర్వాత చెప్తాను ఎలా ఉపయోగించుకోవాలో. ప్రతిభాదానము, ప్రతిభ అంటే ఏంటి? నీకు వచ్చిన సామర్థ్యం, నేనేమీ చేయలేను, దగ్గరలో ఉన్నటువంటి మన ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు, సంవత్సరంలో ఉండి అక్కడ మీ సాధనలు చేసుకుంటూ ఆ ఆశ్రమాన్ని ఊడవటం, దానికి కావచ్చు ఏం పని మీరు చేయగలిగేది ఏది ఉంటే అది. మీ ఆశ్రమానికి రాలేవండి, ఎక్కడికి రాలేవండి, మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయండి, మేము అప్పుడు నువ్వేం చేయొచ్చు? వెళ్ళగలిగే వాళ్ళకి ఎవరు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ పిల్లల్ని మీరు చూసుకుంటూ ఉంటే వాళ్ళు వెళ్ళవలసిన చోటకి వెళ్ళగలుగుతారు. అది ప్రతిభాదానమే. అర్థమైందో కదా. అంటే ఏదో విధంగా మీరు ఈ కార్యక్రమాలకి సహాయపడగలగటం అనేది మీరు నిర్ణయించుకున్నది చేస్తూ ఉండండి. దాని తర్వాత 7వ పాయింట్ చూడండి. ప్రతి నెలా కనీసం ఒకసారి నాతో కలిసి హవనంలో పాల్గొనాలి వీలవుతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం దీక్ష తీసుకోవటానికి, ఈ రోజు యజ్ఞం జరుగుతుంది, అందులో పాల్గొనండి. మళ్ళీ ఎప్పుడో ఇంకో ప్రతి నెల ఎక్కడో అక్కడ ఈ దీక్షా కార్యక్రమం ఉంటుంది, వీలవుతే దగ్గరలో ఉన్నప్పుడు ఆ దీక్షా కార్యక్రమానికి రండి. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత ఆ ఫోటోలు అవి మీరు తీసుకుని వస్తూ ఉంటే చాలు. కానీ నియమం మాత్రం పాటించాలి, ఆహార నియమం. ఆ ఒక్కరోజు అంతేకాప నేను ఇదివరకు దీక్ష తీసేసుకున్నాను మాస్టర్ అని చేత మళ్ళా నేను అంటే అలా పక్కన కూర్చోవాల్సి వస్తుంది. అలా పక్కన కూర్చున్నా చాలు, తేడా ఉంది. ఆహారము బట్టి మనస్సు మారుతుంది. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో దాన్ని బట్టి మనస్సు వస్తుంది. మనస్సే మనోబుద్ధి చిత్త అహంకారాలుగా మారుతుంది. మనస్సే అలా తరంగాలు, ఆలోచన తరంగాలు వస్తూ ఉంటే మనస్సు అంటాం. కాదు ఈ తరంగం బాగుంది, నేను ఇలా చేస్తాను అని నిర్ణయించుకుంటే బుద్ధి అంటాం. అది మన అలవాటుగా మారిపోతే చిత్తము అంటాం. అసలు అలవాటే నేను అన్నాననుకోండి, అహంకారం అవుతుంది. అంటే మనస్సే 4 రూపాలుగా మారేది. అంటే మీరు ఆహార నియమం పాటించకుండా దీక్ష తీసుకుంటే చిత్తంలోకి వెళ్ళలేరు మీరు, మనస్సు బుద్ధి ద్వారానే పట్టుకోగలుగుతారు మీరు. అందుకని అది ఇన్సిస్ట్ చేసేది. అంచేది విలమన వింటే వస్తుందేమో అని. అంచేది యజ్ఞం చూసుకోండి చాలా జాగ్రత్తగా. మీరు ఉండే ఊరికి దగ్గరగానే ఖచ్చితంగా మన ఆశ్రమం ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే మన అనుగ్రహ పీఠం ఏదో ఒకటి ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. అది ఎక్కడుందో తను అడిగి తీసుకోండి, అది అక్కడ చేసుకోండి. ఏ పూర్ణాహుతి, మీరు 8 మాలల రోజు చేస్తున్నారు కదా, 4 రోజుల్లో అనుష్ఠానం పూర్తి అయిపోతుంది, దానికి పూర్ణాహుతి యజ్ఞంగా చేస్తాం.